ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஃ. பிரிய பாகவத மைத்ரி சபியులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు అనుగ్రహించిన శ్రీకృష్ణార్జున సంవాదం అనే ప్రశ్నోత్తరాల గ్రంథాన్ని మనం ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. భగవద్గీతలో ఉన్నటువంటి యథార్థ స్వరూపం ఏమిటి, భగవద్గీత మనకి ఏమి ఉపదేశిస్తూ ఉన్నది, భగవంతుడంతటి వాడు భూలోకంకి వచ్చి ఇది మనకి చెప్పాలి అని తాపత్రయపడడంలో అసలు విషయం ఏమిటి, ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. మన భాగ్యవశాత్తు స్వామివారు ఈ గ్రంథం రాయడము, దీన్ని మనం యథావకాశంగా అనుసంధానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. దానిలో 86 భాగాలు ముగిశాయి. ఈవేళ 87వ భాగం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గతంలో దీనికి ముందు భాగంలో సత్ అంటే ఏమిటో వివరించారు స్వామివారు. దాని మీద ఇక మళ్ళీ చర్చ కొనసాగుతూ ఉంది. 1517వ ప్రశ్నతో ఈనాటి 87వ భాగం ప్రారంభం. అడిగేన్ రామానుజదాస, రానైనా రా, కూర్చో, ఏమిటి విశేషాలు, అర్థమవుతుందా నీకు ఆ భగవద్గీత, సంతోషం కలుగుతుందా? అడిగేన్ మహద్భాగ్యం, చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను మీ అనుగ్రహం. అయినా సరే ఇంకా ఏవో సందేహాలతో మనస్సు కొట్టమిట్టాడుతూ ఉంటుంది, సమర్థులు మీరే చెప్పాలి. సరే, ఏమిటి విశేషం చెప్పు. ఏం లేదు నా స్వామి, ఇప్పుడు ఆ నారాయణుడే సృష్టి చేశాడు అని అనడానికి ఏదైనా రుజువు ఉందా? ఉంది. ఆ నారాయణుడే ఈ సృష్టి అంతా చేశాడు అని చెప్పడానికి మనకి తైత్తిరీయం అనే ఒక ఉపనిషత్తుందే, దానిలో ఉంది. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయ అనుంది. అనంటే ఆ భగవంతుడే సంకల్పించాడు అనేకంగా ఆగుటకు అని అంది. స్వామి, అయితే మరి ఆ నారాయణుడి పేరే చతుర్ముఖ బ్రహ్మ అవ్వచ్చు కదా? కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఎందుకంటే మహోపనిషత్తే తత్ర బ్రహ్మ చతుర్ముఖో అజాయత అంది. అంటే అక్కడ చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను అని వచ్చింది. ఓహో, అలాగా స్వామి, మరి రుద్రుడండి. తస్య ధ్యానాంతః తస్య లలాటాత్ బుద్భుదం అభవత్ బుద్భుదాత్ త్ర్యక్షః శూలపాణిః పురుషో అజాయత అని ఉంది. ఇదే మహా ఉపనిషత్తులో. అంటే చతుర్ముఖ బ్రహ్మ ధ్యానమగ్నుడై ఉంటుండగా అతని లలాట భాగంలోంచి ఒక బుడగ బయలుదేరింది. అది పగిలి దానిలోంచి 3 నేత్రములతో చేతిలో ఒక శూలం పట్టుకొని ఒక పురుషుడు పుట్టాడు అని దానిలో అర్థం తెలియజేస్తోంది. ఓహో, అలాగా అడియన్, బాగానే ఉంది. కానీ నారాయణుడు కృష్ణుడు ఒకడే అయి ఉంటే ప్రజాపతిరువాచ అని కృష్ణుడు ఎందుకనాలి? నేనే సృష్టించాను అని చెప్పచ్చు కదా. శ్లోకంలో ప్రత్యేకించి ప్రజాపతి పదం ఎందుకు వాడారంటారు? చెప్తున్నాను విను. ఉత్తమ పురుషని ప్రథమ పురుషగా వాడడం ఒక చమత్కారం. రాజుగారు అంతఃపురంలో ప్రవేశించి అప్రమత్తంగా లేని భటులను చూచి, ఏం రాజుగారు వస్తున్నారని తెలియదు అని మందలించినట్టే ఇది కూడా. కాక సారథివేషంలో ఉన్న తాను ప్రజలని సృష్టించే ధర్మాన్ని కలిగి ఉండడం అనూహ్యంగా ఉండే అవకాశం అర్జునునికి ఉంది కనుక కూడా అలా వాడారు. అంతకంటే ఇంకేమీ లేదు. స్వామి, అయితే ఈ యజ్ఞాలు కూడా సృష్టికాలం నుంచే ఉన్నాయన్నమాట. ఆహా, సృష్టికాలం నుంచి యజ్ఞాలున్నాయి. మీ కోరికలనివి తీరుస్తాయి, వీటితో మీరు వృద్ధి పొందండి అని ఆ భగవంతుడే యజ్ఞాలని మనకి ఇచ్చాడు. అడిగేనలాగా అని అంటూ మనకి స్వామివారు తమ గ్రంథంలో 50వ భాగాన్ని ముగించి 51వ భాగాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రశ్న 1522 ఈ భాగం ప్రారంభం. స్వామి, యజ్ఞములు చేస్తే వృద్ధి పొందుతామా? అది ఎలాగా? ఎలాగా అంటే 1011వ శ్లోకంలో వివరిస్తున్నారు ఆ విషయం. అడిగాను, చెప్పండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్సదా. దీని అన్వయం ఎలా ఉంటుందంటే, అనేన దేవాన్ భావయత తే దేవాః వః భావయంతు పరస్పరం భావయంతః పరం శ్రేయం అవాప్సదా. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఈ యజ్ఞం చేత దేవతలను ఆరాధించుము, ఆ దేవతలు మిమ్మలను పోషిస్తారు, ఒకరినొకరు ఈ విధంగా వృద్ధి పొందించుకొనుచు ఉత్కృష్టమైన శ్రేయస్సుని పొందవలెను అని ఆ పద్యాల యొక్క శ్లోకాల యొక్క తాత్పర్యం. అడిగేన్, స్వామి, ఉత్కృష్టమైన శ్రేయస్సు అంటే? అంటే మోక్షము అని అర్థం. స్వామి, యజ్ఞాలు చేస్తే మోక్షం వస్తుందా? స్వర్గాదులు కదా వస్తాయి. అది చేసే విధానం తెలిస్తే మోక్షమే వస్తుంది. అంటే ఏమిటి అడిగే? ఆయా యజ్ఞముల చేత ఏ ఏ దేవతలు ఆరాధింపబడుతున్నారో ఆ దేవతలందరూ కూడా ఆయనకు శరీరములే. అంటే భగవంతుడు అంతర్యామిగా కలవారు. అందుచేత దేవతల విషయంగా యజ్ఞం చేస్తున్నప్పటికీ దీనికి భోక్త పరమాత్మే అనే భావనతో చేస్తే మోక్షమే వస్తుంది. మరి ఆ విషయం తెలియజేస్తూ మనకి ఈ అధ్యాయంలో ఏ శ్లోకాలు లేవా? ఎందుకు లేవు? పైన 9వ అధ్యాయం 24వ శ్లోకంలో వస్తుందిలే. అందులో అప్పుడు స్పష్టంగా ఆయన చెప్తారు, అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవచ అని. ఓహో, అలాగా స్వామి. మరి అయితే మోక్షం ఎలాగూ అని. ఎలాగంటే, పరమాత్మ ఆరాధన అని చేయబడే కర్మ ఏదైనా మోక్షాన్ని సంపాదించే జ్ఞానానికి అంగంగా ఉండి దానిని సాధిస్తూ ఉంటుంది. అడిగేన్, మరి యజ్ఞం చేసిన తర్వాత దాని ఫలాన్ని ఆయా దేవతలు కదా ఇస్తారు. కాదు, దేవతలకు అంతర్యామిగా ఉంటూ నారాయణుడే ఇస్తాడు. సరే స్వామి, మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం. అంతర్యామిగా నారాయణుడు ఉండాలి అంటే బయట దేవతలు ఉండాలి కదా. కానీ వారు ప్రణయంలో నశిస్తారు కదా స్వామి. ఇప్పుడు నశించినా ఎప్పుడు ఉండేవాడు నారాయణుడు. అంతర్యామిగా ఉన్న ఆ శరీరం ఉండకపోయినా ఇంకో విధంగా ఆయన ఉంటాడు. కనుక ఆయనే కావలసిన ఫలాన్ని ఇయ్యగలడు. ఇది అడిగాను, నాకు అసలు మోక్షమే అక్కర్లేదండి. అప్పుడు ఇంకా ఈ దేవతలన్నీ నేను ఆరాధించాలా అక్కర్లేదా? అలా నాకు అయినా సరే ఆరాధించక తప్పదు అని మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అలాగా అడిగాను, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే తేన ఏవ సహా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అన్వయం విను. యజ్ఞభావితాః దేవాః వః ఇష్టాన్ భోగాన్ దాస్యంతే హి తైః దత్తాన్ ఏభ్యః అప్రదాయ యః భుంక్తే సహా తేన ఏవ. సరిగ్గా తెలుగులో చెప్పాలి అనంటే, యజ్ఞములచే ఆరాధించబడిన దేవతలు మీకు కావలసినటువంటి భోగములను ఇస్తారు. వారిచ్చిన వాటిని వారి కొరకు వినియోగించక తానే అనుభవించేవాడు దొంగ అవుతాడు. ఇది దీని భావం. స్వామి స్వామి, ఇది మరీ బాగుంది. దేవతలది లాగేసుకుంటే దొంగ అవుతాడు, కానీ వారు ఇచ్చింది అనుభవిస్తే కూడా దొంగ అవుతాడా? రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడు కూడా దొంగే అవ్వాలి అప్పుడు. నువ్వు అర్థం చేసుకునే విధానం సరిగ్గా లేదో, ఇక్కడ నీకు సరిగ్గా అర్థం కావాలి. ఓ రాజుగారు ఉన్నారు, తన దగ్గర ఉండే మంత్రి పురోహితులకు గ్రామాలకి గ్రామాలు ఈ నామగా ఇచ్చేశాడు. పొలాలు తీసుకొని పండించుకోమన్నాడు. అలాగనే వాళ్ళు చేస్తున్నారు. అయినా వాళ్ళు శిస్తు కట్టాల్సిందే కదా, ఆ పన్నులు కట్టాల్సిందే, కట్టకపోతే శిక్షించబడతారా లేదా, అది దొంగతనం అవుతుందా లేదా. అర్థమైంది స్వామి, అర్థమైంది. ఇంకొకసారి మళ్ళీ చెప్తారా స్వామి దాన్ని? ఎందుకు, ప్రత్యేకించి మనకి 13వ శ్లోకం చదువుకుంటే దాని అర్థం అదే అర్థమవుతూ ఉంటుంది. అడిగిన కొంచెం వివరిస్తారా మరి? యజ్ఞశిష్టాసినసంతో ముచ్యంతే సర్వకిల్బిషై ముంజతే తే త్వగం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. మరొక్కసారి శ్లోకం చదువుతున్నానే. యజ్ఞశిష్టాసినసంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. దీనికి అన్వయం యజ్ఞశిష్టాసినసంతః సర్వకిల్బిషై ముచ్యంతే, ఏతు ఆత్మకారణాత్ పచంతి పాపాః తే అగం భుంజతే. అంటే యజ్ఞశేషాన్ని భుజించే సత్పురుషులు సమస్త పాపాల నుండి విడివడి ఉత్తములుగా ఉంటారు. తమ కోసమని వండుకుని తినేవారు పాపాన్నే తిన్నట్టు అవుతారు. ఇది దాని తాత్పర్యం. అడిగిన చెప్పిందే మళ్ళీ చెప్తున్నారేమో అని అనిపిస్తోంది. మరోమారు చెప్పమని అడిగింది నువ్వే కదటో అయి నన్ను. అయినా పునరుక్తి లేదులే. శ్రేయ పరమవాప్సద అని 11వ శ్లోకంలో క్లుప్తంగా దానిని ఈ శ్లోకం మొదటి పాదం వివరణ. అలాగే తైర్దత్తాభప్రదాయభ్య అని 12వ శ్లోకంలో చెప్పిన దానికి ఈ శ్లోకంలో 2వ పాదం వివరణ. అంతే. మనం ఏది తిన్నా అది యజ్ఞప్రసాదమే అవ్వాలని చెప్తున్నారా మీరు, లేక యజ్ఞప్రసాదం తప్పకుండా తినాలి అని అంటున్నారా స్వామి మీరు? మనం దేనిని అనుభవించినా అది వారి అనుగ్రహమే కదా, అందుచేత ప్రతిదానిని యజ్ఞప్రసాదన భావనతోనే అనుభవించాలి. అడియన్, ఇక్కడ మీరు సర్వకిల్బిషై అన్నారు కదా, అంటే అన్ని పాపములు అని కదా అర్థం. వెనక పాపాలు అన్నీ కూడా పోతాయంటారా, లేక ఇప్పుడు చేస్తున్న ప్రతినిత్యం చేస్తున్నటువంటి పాపాలే పోతాయా? ఓహో, చెప్తా సమాధానం విను. నిత్యం చేస్తున్న పాపాలు ఎలాగూ నిత్యయజ్ఞంలోనే పోతాయి. అంటే స్వామి, ఇప్పుడు పొయ్యి, కత్తిపీట, చీపురు, నీటి బిందె, రుబ్బురోలు, వీటి ద్వారా నిత్యం పాపాలు జరిగిపోతూ ఉంటాయి. వీటినే పంచశూనములు అంటారు. ఇది దేవయజ్ఞం వగైరా చెప్పబడిన పంచమహాయజ్ఞాల ద్వారా ఎలాగూ పోతాయి. ఇక తాను అనుభవించే ప్రతి ఇది కూడా భగవన్ నివేదన చేసి అనుభవిస్తే ఎంతటి పాపరాశైనా పోతుంది. స్వామి, ఎంతటి పాపాలైనా అంటే మోక్షానికి ఆటంకం అయిన అన్నినా? ఆహా, ఇప్పుడు పాపాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి మోక్షప్రాప్తి విరోధులు కొన్ని, మోక్షోపాయ అనుష్ఠాన విరోధులు కొన్ని. మోక్షోపాయ అనుష్ఠాన విరోధుల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ప్రాప్తి విరోధి గురించి కాదు, అది భక్తి వలన మాత్రమే పోతుంది. అంటే స్వామి, ఉపాయ అనుష్ఠానం చక్కగా సాగిపోతుందన్నమాట. అంతేనా స్వామి? అవును, ఉపాయ అనుష్ఠానం సాగినప్పుడే కదా ప్రాప్తి వరకు వెళ్ళేది. అందుచేత యజ్ఞమే మూలమైంది అన్నమాట కూడాను మనం గ్రహించాలి అని అంటూ స్వామివారు కృష్ణార్జున సంవాదంలో 51వ భాగాన్ని ముగించారు. 52వ భాగం ప్రారంభం 1539తో మళ్ళీ పునఃప్రారంభమవుతుంది. ఇన్ని విషయాలు చక్కగా వివరించి తెలియజేస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ మళ్ళీ రేపటి రోజున మిగతా విషయాలను తెలుసుకుందాం. ఇది వింటున్నటువంటి మీ అందరికీ శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య కరుణాకటాక్షాలు కలగాలి అని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.